చింతనలో పంచాగ్ని విద్య గురించి చెప్తాడు కనుక ఏదో ఒక మంత్రం తీసుకోవటం, 15 నిమిషాల పాటు దాన్ని రుబ్బుకోవటం. ఇలా 3 పరివారాలు మనం డెవలప్ చేయాలి. ప్రతిదానికి మనం ఒక ఫీ స్ట్రక్చర్ పెట్టాం. భాగవత పరివారికి ఫీ స్ట్రక్చర్ ఎంత పెట్టాం? నెలకి 18 రూపాయలు ఇవ్వాలి వాళ్ళు. 7 కలిసి చేయాలి. 7 18లు 126 రూపాయలు నెలకి ఇవ్వాలి గురుదక్షిణగా. 7 కలిసి చేయలేకపోతే వాళ్ళు భాగవత పరివారంలో ఉండాల్సిన పనిలే. విఆర్ నాట్ బెగింగ్ యూ టు బి ఇన్ భాగవత పరివార్. 7 కలిసి చేయాల్సిందే. ఎందుకు కలిసి చేయాల్సింది అంటే మొత్తం భాగవత ధర్మం అన్నా సూర్యకిరణ విజ్ఞానం అన్నా ఒకటే. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి డివైన్ పవర్ భాగవత ధర్మం ఏంటి అంటే సూర్యుడి యొక్క 7 కిరణాలు. ఆ 7 కిరణాలకి ప్రతీగగా 7 కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. నెలకి 18 రూపాయలు పక్కన పెట్టి మనం ఎక్కడైతే ఆ పూర్ణావతి చేసుకుంటున్నామో భాగవత దానికి వాళ్ళు మాట్లాడకుండా 126 రూపాయలు ఇచ్చేయాలి. ఆ 126 రూపాయలతోనే ఆ యజ్ఞ విధానం కానీ ఏది కానీ అక్కడ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మిగతా వాటికి ఫీ స్ట్రక్చర్ గుర్తుంది కదా, ఆ ఫీ స్ట్రక్చర్ ప్రకారం అలా చేసుకుందాం. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి 5 ఆర్గనైజేషన్స్కి జ్ఞాన యజ్ఞం చాలా ఇంపార్టెంట్. మీరు తొందరగా పుస్తకం ఇంకా సింథసిస్ ఆఫ్ యోగాయే మీరు పూజ చేయలేదు. మరి అట్టా దీని తర్వాత లైఫ్ డివైన్ పూజ చేయాలి, సావిత్రి చేయాలి. మరి నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉంటే మీరు దాన్ని ఉపయోగించుకోకపోవటం మీ తప్పు. ఇల్లు వెతుకుతూ కూర్చున్నారు. నేనే అన్నాను లే ఇల్లు వెతకమని. కానీ ఇప్పుడు అర్థమైందా ఏది ఇంపార్టెంట్? ఇల్లు ముఖ్యమా? డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ సెర్చింగ్ ఫర్ హౌసెస్. మనకి సరిపడే హౌస్ ఇక్కడ ప్రస్తుతం చాలా పెద్ద హౌస్ కావాలి. మనకి ఇన్ని ఆర్గనైజేషన్స్ పెట్టాలని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఒక పుస్తకం మీరు సెలెక్ట్ చేసుకుని ఆ పుస్తకాన్ని బాగా చదివి ఆ ఆర్గనైజేషన్లో స్టడీ క్యాంప్ పెట్టేసుకోండి. మనం సింథసిస్ ఆఫ్ యోగా అక్కడ చదువుకుంటే వాళ్ళు ఎంత ఆనందించారు. కానీ మాట వస్తే గుర్తుంది నాకు సెట్ కావాలమ్మా. ఇట్స్ ఓకే, నాకు గుర్తొచ్చింది చెప్పాను నేను. రెండు చోట్ల వస్తే కష్టమేమో. రైట్, నేనే వాళ్ళు, నేను ఎందుకు ఇస్తా. అలాగే మీరు ప్లాన్ చేసుకుని థియోసాఫికల్ సొసైటీకి ఎవరు చేస్తారు? నువ్వా? ఎవరు చేస్తారు? మరి చెప్పకుండా నేను ఇటు చూపిస్తే నువ్వు నేను అనకుండా ఎవరికి తెలుసు? నీకు తెలుసా దుర్గా? మరి నీకు తెలుసామ్మా? నీకు నీకు తెలుసా? అంచేత ఈయన క్లాసులు నువ్వు ఒక టెక్స్ట్ బుక్ పెట్టుకో, స్టడీ ఇన్ కర్మ ఏదో అక్కడ క్లాస్. యూ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ హౌస్. వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరో ఒకళ్ళు ఇంటి డాబా ఒప్పుకోకపోతే అలా జరగదు. ఇప్పుడు వాళ్ళ బ్రహ్మాన ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు ఏ ఆర్గనైజేషన్కి మనం వెళ్ళినా వాళ్ళే గొప్పవాళ్ళే, వాడి వల్లే ప్రపంచం ఉంది, వాళ్ళ గురువు కంటే గొప్ప గురువు అవుడు లేడు అని మీరు అనకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి మీకు నాకు కూడా. అది చాలా అవసరం. ఇక్కడ మాత్రం మనం చాలా క్లియర్ కట్గా ఉన్నాం. సింథసిస్ ఆఫ్ గురూస్ మనం చేస్తున్నది. దే ఆల్సో వాంట్ ఇట్. గురువులకి అది కావాలి అది. బట్ నోబడీ ఈజ్ అటెంప్టింగ్ ఇట్. ఎవరికి అంత దమ్ము లేదు, ఎవరి భయం వాళ్ళది. అంచేత మనం ముందు ఎత్తేద్దాం. అంచేత డోంట్ గో ఫర్ సెర్చింగ్ హౌసెస్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్స్. ముఖ్యంగా నేను ఉన్నప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ సెర్చింగ్ హౌసెస్. కానీ నా కోరిక మాత్రం ఏంటంటే ఇంకా మీరు లైఫ్ డివైన్ అది మీరు టగటగ పూజ చేయకపోతే మాత్రం ఇంకా ఒప్పుకోను నేను. 40 డేస్ టైం ఇస్తే మీరు 30 డేస్ చేసి సార్ అప్పుడు ఇంకా 10 డేస్ సింథసిస్ ఆఫ్ యోగాని లాగండి కాస్త స్పీడ్గా, వీలైతే 2-3 డేస్లో క్లాస్ లాగా సాయంత్రం ఎప్పుడు పెట్టుకుంటే లాగేస్తాను నేను. లాగేసాక మీరు మళ్ళీ చదవండి. అదేంటంటే ఇప్పుడు అడిగారు కేసి మినీ మ్యాన్షన్స్ మొత్తం పుస్తకం పుస్తకం నేను ఒక రోజులో చెప్తే అదంతా మీరు రుబ్బటానికి టైం పడుతుంది కదా. ఎందుకంటే మనకు అది కాన్సెప్ట్ ఎంత క్లియర్గా ఉంటే ఆ ఆర్గనైజేషన్ అంత బాగా డెవలప్ అవుతుంది. మీకే తేడా తెలుస్తుంది. మనం ఈ క్లాసులు మొదలెట్టాక ఈ ఆర్గనైజేషన్స్లో వచ్చినటువంటి ఊపు మీకు తర్వాత అర్థమవుతుంది. అది స్పిరిచువలిజంలో తమాషా ఏంటంటే ఇక్కడ కొడితే అక్కడ కదులుతుంది. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం ఇది కాకుండా మీరు ఆ క్లాస్ వెబ్సైట్ క్లాసెస్ దానికి కూడా ఇవాళ ఇప్పుడో యూ షుడ్ ఫినిష్ ఆఫ్ వెబ్సైట్ క్లాసుకి కావాల్సినటువంటిది బేసిక్ కోర్సు డెవలప్ చేశారు కదా, దానికి కూడా ఇవాళ ఒక పాలిషింగ్ ఇచ్చేసుకుందాం. చేత భాగవత పరివారం గురించి చెప్పాను, భోజనం అయిన తర్వాత భాగవతం గురించి చెప్పుకుందాం. కానీ ఎవరు పిలిచినట్లేదే భోజనానికి, ఇంకా చూస్తా అంటే హాస్పిటల్స్ కట్టించడానికి రోటరీ క్లబ్స్ చాలు, లయన్స్ క్లబ్స్ చాలు. అల్లరి చేస్తున్న పిల్లల్ని వాళ్ళ పిల్లల్నే అది ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలియదేమో. రామకృష్ణ మిషన్ ఎంప్లాయీస్ వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు సమ్మర్లో అల్లరి చేస్తూ ఉంటే వీళ్ళని ఎక్కడికి బ్యాక్ ఆఫ్ చేసేయాలి అని ఆలోచించి పెట్టిన కోర్సులు అవన్నీ కూడా. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువలిజం. కలర్ స్పిరిచువలిజం కలర్ మాత్రం ఉంది, యోగా కలర్ మాత్రం అక్కడ రానడే వివేకానంద రాక్ మెమోరియల్ని మాత్రం బాగా జరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్గా మిషన్ ఆర్కే అండ్ రామకృష్ణ మిషన్ కాన్సెప్ట్స్ మనకు క్లియర్గా ఉండాలి. రామకృష్ణ మిషన్ అసలు వాట్ ఇట్ వాజ్ సపోజ్ టు గివ్ టు ది వరల్డ్. రామకృష్ణ పరమహంస ఆవిర్భవించి ప్రపంచానికి ఏమి అందజేశాడు దాన్ని మనం ఒక సెంటెన్స్ రెండు సెంటెన్స్లో చెప్పుకోగలగాలి. దాన్ని మనం స్టడీ చేయబోతున్నాం మిషన్ ఆర్కేలో. ఏంటి రామకృష్ణ పరమహంస చేసింది, దేవతా శక్తులు ఉన్నాయి, దేవతా సాక్షాత్కారం సంభవమే, భగవత్ సాక్షాత్కారం కాదు. మీకు ఆ తేడా తెలియాలి, దేవతలకి భగవంతుడికి ఉన్నటువంటి ఫండమెంటల్ తేడా తెలియాలి. రామకృష్ణ పరమహంస సాక్షాత్కరింపు చేసుకున్నది కాళీమాతనే, దేవతాశక్తున్నే. దాని తర్వాత నవీకల్ప సమాధికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయనకు ఒక గురువు కావాల్సి వచ్చాడు, తాంత్రిక సాధనకి ఒక గురువు కావాల్సి వచ్చాడు, ఆ గురువు లభించాడు. కానీ ఆ దేవత పెర్మిషన్ తీసుకుని అప్పుడు ఆ సాధనని చేశాడు. అంటే ఖచ్చితంగా ఆయన కాళికాదేవి సాక్షాత్కారం అదంతా కూడా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించింది కాదు అని అర్థం అవ్వాలి మనకి. లేకపోతే ఆత్మ సాక్షాత్కారం కోసం మళ్ళా కాళికాదేవి పెర్మిషన్ అడగక్కర్లేదు కదా. జట్ ఆత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా సంథింగ్ హయ్యర్, అది కూడా ఆయన పొందాడు. రామకృష్ణ పరమహంస ఆ స్థితి పొందాడు, ఆయన గురువు కంటే తొందరగా పొందాడు, ఆయన గురువే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకా అది నో క్వశ్చన్స్ కానీ ఐఎమ్ టాకింగ్, నో డిస్టర్బెన్స్. అంచేత ఆ దేవతాశక్తులని పృథ్వీ మీద దింపాడు ఆయన. అది చాలా మంది తెలియదు, రామకృష్ణ పరమహంస భక్తుడికి తెలియదు. దే టాక్ అబౌట్ మెడిటేషన్ అండ్ దిస్ అండ్ దట్, దే నెవర్ టాక్ అబౌట్ వాట్ రామకృష్ణ పరమహంస హ్యాస్ డన్. అన్ని దేవతా శక్తుల్ని ఆయన 3-3 రోజుల్లో సాక్షాత్కరింపజేసుకుని వాటిని అంతరిక్షంలో నిలిపాడు, సో దట్ వీ కెన్ యూజ్ దెమ్. ఇంచేత ముందు అదందరూ కూడా ఏంటో మనం చూసుకోవాలి. జత రామకృష్ణ పరమహంస గురించి మనం చెప్పేది, రామకృష్ణ మిషన్ చెప్పేవాళ్ళది చాలా తేడా ఉంది. అదే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడింది అని కదా నేను చెప్పేది. అందరూ చదవకండి అది, కానీ మిషన్ ఆర్కేలో ఉన్న వాళ్ళకి తెలియాలి అసలు మన రామకృష్ణ పరమహంస గురించి మనం చదువుకునేది. నాకు తెలిసి రామకృష్ణ మిషన్లో చెప్పబట్టం లేదు, చెప్తున్నారేమో ఎందుకంటే నేను అందులో మెంబర్ని కాదు, కనిపించడం లేదు ఎక్కడ. కానీ ఈ విషయం చెప్తూ ఉండి ఉంటే బయటకు వచ్చి ఉండేది కదా. ఇంచేత రాముని సాక్షాత్కారం చేసుకోవటం ఎలా, కృష్ణుని సాక్షాత్కారం చేసుకోవటం ఎలా, సరస్వతీదేవిని సాక్షాత్కరింపు చేసుకోవటం ఎలా, మొహమ్మద్ని సాక్షాత్కరింపు చేసుకోవటం ఎలా, క్రైస్తని సాక్షాత్కరింపు చేసుకోవటం ఎలా. హీ డిడ్ ఇట్, ఆయనే స్వయంగా ఏం చెప్పాడు అంటే ముస్లిం సాధన చేస్తున్నప్పుడు విగ్రహాలు వెరక్కొట్టేయని అనిపించేది ఆయనకి, దేవాలయాల వైపు అసహ్యం వేసేది ఆయనకి దేవాలయాల్లోకి వెళ్ళాలంటే. ఎందుకంటే నువ్వు ఆ యాంగిల్లో వెళ్ళాలి అంటే, పాయసం పెట్టాలి అంటే ఎండుమిరపకాయ అంటే నీకు అసహ్యం వేయాలి, పచ్చిమిరపకాయ అంటే అసహ్యం వేయాలి, ఆవాలంటే అసహ్యం వేయాలి. ఇవన్నీ కూడా నేను పాయసంలో వేస్తానన్నావు అనుకో, కుదరదుగా. పాయసం తయారు చేయాలి అన్నప్పుడు ఉప్పు అంటే అసలు పరమాసహ్యం వచ్చేయాలి నీకు. కానీ ఇప్పుడు అందరూ దేవతలు ఒకే అనేటటువంటి పరమ మూర్ఖత్వంలో ఉన్నారు. అంటే ఓ సైంటిస్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీ అన్నా మ్యాగ్నెటిజం అన్నా ఒకటే అంటే ఏమనుకుంటావండి, హీ మస్ట్ బి ఎ ఫూల్. దే ఆర్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, దే ఆర్ నాట్ సిమిలర్. ఒకటి కానే కాదు అసలు. కానీ ఎంత మూర్ఖత్వంలో జీవిస్తున్నావు అర్థమైంది కదా. మరి ఆ మూర్ఖత్వం నుంచి బయటపడగలి దేవతా శక్తులు అని మనం దేన్ని అంటున్నాము, యాక్చువల్గా అది ప్రాకృతిక శక్తులే, మనకి తెలియదు కనుక దేవతా శక్తులు అంటున్నాం. అంటే యంత్రం ద్వారా ఉపయోగించుకునే ప్రాకృతిక శక్తి ప్రాకృతిక శక్తి, యంత్రం లేకుండా మానవుని శరీరం ద్వారా ఉపయోగపడేటువంటి శక్తి ప్రాకృతిక శక్తి, కానీ దాన్ని దేవతా శక్తి అంటాం. ఆ తేడా మీద కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుల జీవితం చదవాలి. ఎందుకంటే వివేకానంద ఎంత చెప్పినా కూడా సెల్ఫ్ రియలైజేషన్ వైపు వెళ్ళిపోయాడు, దేవతాశక్తుల వైపు ఆయన ఎక్కువ చెప్పినట్టు నాకు తెలియదు. ఆ విధంగా హిమ్మిస్తాడు ద బస్ వివేకానంద. అంటే తన గురువుకి అప్పుడు ఆ దేశకాల పరిస్థితుల్లో అది ముఖ్యం అనుకున్నాడు. కానీ ఆయన మెడ్రాస్ యూటీ చెప్పింది ఏంటంటే, ఓంకార దేవాలయాలు నేను పెట్టాలనుకుంటున్నాను, దట్ వాజ్ హిస్ డ్రీమ్. అసలు ఇంకా దేవాలయాలు ఏమి ఉండకూడదు, ఏ దేవాలయాలన్నా కూడా అన్ని దేవాలయాలు ఓంకార మందిరాలే అవ్వాలి. కానీ ఓంకార మందిరాలు డజంట్ మీన్ హిందూయిజం. ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి సమన్వయము నేర్పేటటువంటి స్థలాలు, జిమ్నాషియమ్స్ లాగా, వైద్యాలయాలు లాగా, విద్యాలయాలు లాగా ఓంకార దేవాలయాలు పెడదాం అనుకున్నాడు. చెప్తే ముందు మనం అర్థం చేసుకుందాం, ముందు మనం పెట్టేవద్దు ఓంకార దేవాలయాలు, మనం ఏం పెట్టద్దు. మనకి ఆ పవర్ వస్తే దేవాలయాలు అవే వస్తాయి. ఇంతకు ముందు కాన్సెప్ట్స్, ఇల్లు అద్దెకి తీసుకోవటం, ఒక చోట పెట్టడం కంటే ముందు అసలు ఇది క్లియర్గా వెళ్తుందా మనకి. క్రిటిసైజ్ చేయటంలే మనం రామకృష్ణ మిషన్ని వాళ్ళని. ముందు నాలెడ్జ్, నాలెడ్జ్ ఉంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం, ఇక్కడ కాకపోతే రైల్వే ప్లాట్ఫామ్ మీద పోయి మాట్లాడుకుంటాం, అక్కడ జాగా దొరకకపోతే ఎక్కడికో పోయి మాట్లాడుకుంటాం, ట్యాంక్ బండి మీద కూర్చొని మాట్లాడుకుంటాం, లేకపోతే ఎవరింటి డాబా మీదకైనా ఎక్కి మాట్లాడుకోవచ్చు, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడుకోవటానికి. చిత అది చాలా క్లియర్ కట్గా స్పెసిఫిక్గా అర్థం చేసుకోండి, రామకృష్ణ మిషన్ డెల్ట్ విత్ డివైన్ ఫోర్సెస్ యాజ్ సైంటిఫికల్లీ యాజ్ యువర్ న్యాచురల్ ఫోర్సెస్. అది రామకృష్ణ పరమహంస పట్టాడు, చూపించాడు. మథురాబాబు ఒక క్వశ్చన్ వేస్తాడు ఆయన్ని, మీ తల్లికి దమ్ముందా తెల్ల పువ్వులు కోసే పెట్టే ఎర్ర పువ్వులు కాయదు అని ఇఫ్ షీ విషెస్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. నెక్స్ట్ డే ఒకే కొమ్మకి తెల్ల పువ్వు ఉంది, ఎర్ర పువ్వు ఉంది. ఇట్ ఈస్ ఎ సైన్స్. కానీ ఆ దేవతా శక్తుల్ని సైంటిఫిక్గా ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనుకునేది ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క రిలేషన్షిప్ నీకు అర్థమవుతాయి, కానీ అది ఎంత బాగా చెప్పాడో అర్థం కాదు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే వివేకానంద రామకృష్ణ పరమహంస ఒక గ్రహాలలా పట్టేశాడు. రాహుగ్రహం కేతుగ్రహం పడితే సూర్యుడు ఎలాగైతే తప్పబడిపోతాడు, ఒకే యాంగిల్లో తీసుకోవాడు రామకృష్ణ పరమహంస ఆయన. బట్ రామకృష్ణ పరమహంస ఇస్ మోర్ ఎక్స్టెన్సివ్. వివేకానందలాగా ఓన్లీ హిందూయిజం కాన్సెప్ట్ లేదు ఆయనకి, సన్యాస కాన్సెప్ట్ అసలేనే లేదు. రామకృష్ణ పరమహంస వాజ్ హిమ్సెల్ఫ్ నాట్ ఏ సన్యాసి. కానీ ఈ డెవలప్డ్ సన్యాసి అవడం అది వేరే విషయం. ఆ దేశకాల పరిస్థితుల్ని ఎందుకు చేశాడు అది కూడా మనం తెలుసుకుని ఎప్పుడు దానికి తిలోదకాలు ఇవ్వాలో, ఎప్పుడు వదిలేయాలో, అది వదలలేదు ఆ మిషన్. అంతేత చాలా గందరగోళాలు ఉన్నాయి. కానీ అదంతా మీరు అర్థం చేసుకుని ఈ యాంగిల్లో ఆ పుస్తకాలు చదవాలి. మీరంటే ఎవరు? మిషన్ ఆర్కేలో, మిషన్ ఆర్కేలో ఆర్కే మిషన్ వాళ్ళు మీరు కాదు. మీరెవరు? అరవింద మిషన్. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో బాగానే ఉంది మేము చదివేస్తామంటే కుదరదు, తర్వాత అన్ని కలిసిపోతారు. వేరే విషయం ఇంచట స్టడీ సర్కిల్స్. ఈ స్టడీ సర్కిల్స్లో మీరు ప్లాన్ చేసుకుని రామకృష్ణ మిషన్కి దానికి సంబంధించిన ఏదో మంచి బుక్ మీరు సెలెక్ట్ చేసుకుని, ఏ బుక్ సెలెక్ట్ చేసుకున్నా ఒకటే, బట్ ఇట్ షుడ్ బి ఐదర్ రిటెన్ బై, అంటే స్పోకెన్ బై వివేకానంద ఆర్ అబౌట్ రామకృష్ణ పరమహంస. బెస్ట్ ఏంటి అంటే రోమియో రోలా అనేటటువంటి ఒక ఫ్రెంచ్ అతను నోబెల్ ప్రైజ్ విన్నర్, వివేకానంద లైఫ్ హిస్టరీ రాశాడు, రామకృష్ణ పరమహంస లైఫ్ హిస్టరీ రాశాడు. ఆ బుక్స్తో స్టార్ట్ చేయించి మీరు చదవకండి, అవి మీరు మోటివేట్ చేయాలి మనుషుల్ని. మిషన్ ఆర్కే పని మీరు చదివే చదువుతో ఈ మోటివేషన్ ఉండాలి. అంటే ఒక టెక్స్ట్ బుక్ వీఆర్ గోయింగ్ టు రీడ్ దిస్ బుక్ అని అందరూ చదువుకున్న బుక్, దా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలిసి డిస్కస్ చేసుకోండి. మీరు కోఆర్డినేటర్స్గా ఉండొచ్చు, ఎవరైనా మోటివేట్ చేయాలి కదా. ఇప్పుడు మొదలెట్టేమో, ఎప్పుడు అందరూ అన్ని పనులు చేయాల్సిందే. అలాగా లేకపోతే సమ్మదర్ బుక్ రామకృష్ణ మిషన్లో అది వీక్లీ వన్ బుక్ కొంచెం చిన్న చిన్న పుస్తకాలు. మీరు ఇంకోటి లేకపోతే ఇంకా మీరు సింప్లిఫై చేయదలుచుకోదలుచుకుంటే డస్ టేక్ ద మాస్టర్ అని ఒక సిరీస్ ఉన్నాయి రామకృష్ణ పరమహంస చెప్పినవి. ఆ సిరీస్లో బుక్స్ మీరు తీసుకుని ఈ నెక్స్ట్ వీక్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. అది ఒక గ్రూప్గా తయారు చేసుకోండి. డస్ స్పీక్ ది మాస్టర్ చిన్న బుక్స్ ఉన్నాయి. అది ఒక వీక్లో చదివేయగలరు. కానీ టెక్స్ట్ బుక్ లాగా చదవాలి, రీప్రొడ్యూస్ చేయగలగాలి. బట్టి కొట్టేయగలిగితే మీరు మాత్రం ఫండమెంటల్గా నా కోరిక అర్థం అవ్వాలి. మీరు ఎవరి గురించి చదువుతున్నారో వారి గురించి మీకు అర్థమైనా అర్థమైపోయినా చెప్పేయగలగాలి. ఇప్పుడు మేము ఫిజిక్స్లో కెమిస్ట్రీలో క్వశ్చన్ వేస్తే పిల్లలు రాసి ఫస్ట్ క్లాస్లో తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, పెట్టుకొట్టి రాస్తారు అంతే. అర్థమైందంటే అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా డోంట్ వరీ అబౌట్ ద డెప్త్. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేవద్దు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, వివేకానందకి ఏం తెలియదు, వాళ్ళకేం తెలియదు అంటే ముందు నీకేం తెలియదు అంటారు. మనం జస్ట్వే చేసుకోలేము. లేదా వీ స్టార్ట్ విత్ రీడింగ్ బుక్స్. చదువుతూ ఉంటే మనకే అర్థం అవుతుంది అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, మనం ఏం చేస్తున్నాం. ఇంచట రామకృష్ణ పరమహంస చెప్పింది ఏంటి, దేవతాశక్తుల గురించి. ఆ దేవతాశక్తులు రాబోయేటటువంటి రోజుల్లో మెటీరియల్ ఫోర్సెస్ కింద మారాలి. ఎప్పుడు యంత్రంగా ఉపయోగించుకోగలిగితే, శరీరం ద్వారా ఉపయోగించుకుంటే దేవతాశక్తి అంటాం, ఒక యంత్రం ద్వారా ఉపయోగించుకుంటే సైన్స్ మెటీరియలిజం. ఈ ఫండమెంటల్గా అర్థమైంది కదా రామకృష్ణ మిషన్ ఏంటో. దాని తర్వాత సాయి, ఈ సాయి కల్ట్ ఓ అద్భుతమైనటువంటి కల్ట్ అసలు. కేవలం సాయి కల్ట్కి మనుషులు స్టిక్ అవ్వగలిగినా ప్రపంచం మారిపోతుంది. కానీ మారుతుందంటే దాని తర్వాత ఏం చేయాలో దానికి తెలియదు. అక్కడ ఏంటి అంటే మనిషికి కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్, విశ్వాసము, శ్రద్ధ, ఇవి రెండు ఇప్పుడు మనిషికి లేవు. విశ్వాసము, శ్రద్ధ, నిష్ఠ, సబూరి, అంతేత మొత్తం సాయి కల్టీ రెండు క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసము అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. శ్రద్ధ అంటే హార్ట్ హెల్త్ అండర్స్టాండింగ్. అందరినీ ప్రేమించాలి, వి యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇంటెలెక్చువల్ ట్రూత్. కానీ మన పిల్లల్ని మనం ప్రేమించాలి అని ఎవడు చెప్పక్కర్లే. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్, అది శ్రద్ధ. చాలామందికి శ్రద్ధ అంటే ఏంటో తెలియదు. యూ కెనాట్ డెవలప్ ఇట్, ఇట్ హ్యాపెన్స్. విశ్వాసం డెవలప్ చేసుకోవచ్చు. అనాలిసిస్, ఇప్పుడు విశ్వాసం ఉంది డయాబెటీస్ వస్తే తీపి పదార్థాలు తినకూడదు, ఇంట్లో వాళ్ళే పెడతారు ముందు వాడికి, ఎంత ప్రేమ వాడి మీద, తింటే చస్తాడని తెలిసి కూడా. అంటే తొందరగా చంపేయాలనేమో అది వేరే విషయం. ఇంట్లో సిగరెట్ తాగేవాళ్ళు, వాడికి విశ్వాసం ఉంది కదా. సైంటిస్ట్ చెప్పింది కరెక్ట్, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కానీ ఇంట్లో తాగుతున్నాడుగా, అంటే ఏంటి? ఆ మాట మీద శ్రద్ధ లేదు. తేడా అర్థమవుతుందా? శ్రద్ధ, విశ్వాసం. చాలా మందికి శ్రద్ధ అంటే ఏంటో తెలియదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ వెన్ యువర్ బిలీఫ్ ఈస్ కన్ఫర్మ్డ్. మీ విశ్వాసం బాగా కూడితే ఇట్ క్రిస్టలైజెస్ ఆ శ్రద్ధ. ఇప్పుడు చేపడితే కాలుతుంది. ఇది స్టేట్మెంట్ ఈజ్ విశ్వాసం. కానీ నువ్వు నిప్పులు చేపెట్టవు, అది శ్రద్ధ. సిగరెట్ తాగితే హెల్త్ పాడవుతుంది, విశ్వాసము. అందువల్ల సిగరెట్ తాగవు, శ్రద్ధ. ఫెయిత్ ఇన్ యాక్షన్, విశ్వాసము ఇన్ యాక్షన్, ఈ శ్రద్ధ. ఇంకా మనిషి ఏమవుతాడు? ఏ శ్రద్ధ స నీ శ్రద్ధ అంటే నువ్వు ఏం యాక్ట్ చేస్తావు అది ఇంపార్టెంట్ తప్ప, నువ్వేం మాట్లాడుతున్నావో అది ఇంపార్టెంట్ కాదు. అది సాయి లీలలలో చాలా అద్భుతంగా మనకి తెలుస్తుంది. అందుకని సాయి గ్రంథాలు చదివి లీలలను అర్థం చేసుకోవాలి. ఆ ఇన్సిడెంట్స్ లీలలు అని ఎందుకంటాం మనం? హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అయ్యాలి. లీలలో ఎందుకంటాం? లీల ఎట్లే కొన్ని ఫిక్స్డ్ రూల్స్ లేకుండా నువ్వు ఆడలేవు, అంతేగా. లీల ప్లే ఫిక్స్డ్ రూల్స్ ఉంటే ఆడగలవు. రూల్స్ బ్రేక్ చేస్తే ఆట అందం పోతుంది. అప్పుడు దాన్ని ఏమంటాం? చీటింగ్ అంటాం, అంతేనా? అంతేకా సాయి లీలలు అంటే అర్థం ఏంటి? ఆ సంఘటన ఎలా జరిగిందో అది నువ్వు నీ లైఫ్లో రీప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఆ రిజల్ట్ నీకు వచ్చేస్తుంది. అందుకు లీల అంటాం అది. అదే అర్థం అవుతుంది మనకి, చదివేస్తాం. కానీ చదివినా ఎందుకు జరుగుతుంది? చదువుతూ 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 ఉండగా ఆటోమేటిక్గా ఎప్పుడప్పుడదే యాక్షన్లోకి వచ్చేస్తుంది. ఆ సైకలాజికల్ ప్రిన్సిపల్, హ్యాబిట్, లా ఆఫ్ అసోసియేషన్ అంటే సైకాలజీలో ఏమంటారు? కండిషనింగ్, పావ్లోవ్స్ కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్. కండిషన్ అవుతుంది బ్రెయిన్ మెల్లిగా 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 మెల్లిగా. ఫలానా వాడి జీవితంలో అలా జరిగింది, అందువల్ల నా జీవితంలో కూడా అలాగే జరుగుతుంది అనే విశ్వాసం శ్రద్ధగా మారుతుంది. మారినప్పుడు రిజల్ట్ వస్తుంది, మారకపోతే రిజల్ట్ రాదు. మరి ఎన్నాళ్ళల్లో వస్తుంది? అర్థం చేసి చదివితే ఒక రీడింగ్ షుడ్ బి ఎనఫ్. అర్థం చేసుకోకపోతే చేస్తూ ఉండటమే, జరిగేటప్పుడు జరుగుతుంది. సాయి చరిత్ర పారాయణ సప్తాహాలకి బేసిస్ అది. ఇందుకు చదవమంటావు అన్నదానికి ఇట్ కండిషన్స్ యువర్ మైండ్. ఇక్కడ ఎన్నో చమత్కారాలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల్లో మన జీవితంలోనూ వస్తాయి. మన జీవితంలో ఆ కష్టం వచ్చినప్పుడు అది గుర్తొచ్చింది అనుకోండి, అది 90% కండిషనింగ్ అయిపోయినట్టే. కాస్త ముందుకెళ్తే రిజల్ట్స్ మీకు వస్తాయి. సాయి పారాయణలో అది గుర్తుంచుకోవాలి. ఏదేమి జరిగాయో, ఎక్కడెక్కడ జరిగాయో, ఎలా ఎలా జరిగాయో, అన్ని మ్యాజిక్లు జరగచ్చు మీ జీవితాలలో కూడా. మీ శ్రద్ధ బట్టి, మీ శ్రద్ధ బట్టి, విశ్వాసం బట్టి కాదు. కానీ విశ్వాసం ఏమిటే, శ్రద్ధకి స్టార్టింగ్ పాయింట్ ముందు ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఎలా ఎంతమంది జీవితాల్లో జరిగింది కనుక, జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్స్, దీనికి మనం ఏం చేస్తున్నాం, వేటపాలనలో సెంటర్ పెట్టుకుంటున్నాం. అది కేవలము దత్తావతారాల కింద మార్చేస్తున్నాం. ముందు మనం ఇవన్నీ అక్కడ పెట్టుకుందాం అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అదే కలిపితే మళ్ళా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంచేత కేవలం అక్కడ దత్తా కాన్సెప్ట్, ఆ దత్తని యొక్క 5 అవతారాలు అక్కడ పెట్టుకున్నాం మనం. శుద్ధి సాయి, మాణిక్య ప్రేమ, అక్కల కోట మహారాజ్, సిద్ధి సాయి, నృసింహ సరస్వతి స్వామి, 5 అవతారాలు మూర్తులు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇంకెప్పుడో అడ్వర్టైజ్ స్టార్ట్ చేస్తా నేను. ఎనీబడీ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్ దేర్. వాళ్ళు సాధన చేసుకుంటారు అక్కడ. అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని శ్రద్ధగా మార్చడానికి తగిన పరిస్థితులు కల్పించాలి. ఇంకా ప్రాక్టికల్స్లో ఏం చేస్తాం, వాళ్ళు లైఫ్లో అనాలిసిస్ చేయటానికి కావలసిన పరిస్థితులు అక్కడ ఆర్టిఫిషియల్గా కల్పిస్తాం. సాల్ట్ అనాలిసిస్ అని ఆ అనాలిసిస్ అని అది వాళ్ళు నేర్చేసుకుంటే రేపు ల్యాబొరేటరీలో ఏ శాంపుల్ వచ్చినా వాళ్ళు అనాలిసిస్ చేసేస్తారు. ఆ విధంగా ఎలా డెవలప్ చేయాలి అనేది దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. దానికి దత్త పరివారి కింద మనం మెంబర్షిప్ డ్రైవ్ మొదలెట్టాం. దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం మనం. దత్త పరివారంలో ఆ వైడ్ బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ దీస్ 5. 6 దత్తావతారం రాదు. ఎందుకు రాదు అంటే మనకున్న 5 ఇంద్రియాలే. అంతేత రిపీట్ అవ్వచ్చు అది. కానీ 6 వెరైటీ ఆఫ్ దత్త రాదు. అంతేత 5 పెట్టాం అక్కడ. ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయిపోతారు. అది దత్త పరివారం. దానికి కూడా మీరు మనుషులకి చెప్తూ ఉండాలి, అరబిందు అని సైనా మీరు దత్త పరివారం. ఈ దత్త పరివారం ఏం చేసిందనమాట, దేవతా శక్తులు మీ శరీరంలోకి దిగటానికి కావలసిన మానసిక స్థితి కల్పిస్తుంది. అంతే, ఇవి రెండు కాంప్లిమెంటరీ. ఏవి రెండు? ఇంకొక రామకృష్ణ పరమహంస సిద్ధి సాయి గురించి చాలా మంది ఏం చెప్తారు అంటే, రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, అసలు భగవంతుడు అంటే భక్తి లేనటువంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చేస్తున్నారు, నేను వాళ్ళ కంటామినేషన్ భరించలేకుండా ఉన్నాను, మండిపోతుంది నా ఒళ్ళు అంటాడు. ఎప్పుడో మీటింగ్ పెట్టారు, స్పెషల్ మీటింగ్ అనమాట, ఎమర్జెన్సీ మీటింగ్. ఈ సంసారాన్ని నడిపేటటువంటి ఒక మహావ్యక్తి ఒక అతను ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు, అతను కాల్ఫర్ చేశాడు ఎమర్జెన్సీ మీటింగ్. సిద్ధి సాయి చేతులు దొరకకపోతున్నాడు ఆ టైంకి. అమ్మయ్య నా పని అయిపోయింది, నేను చేయాల్సిందంతా అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని. కానీ ఎమర్జెన్సీ మీటింగ్ అనేసరికి అలా డౌట్ వచ్చింది, ఇదేదో మేము వెళ్ళే టైం కాదు ఇది, మళ్ళీ రావాల్సి వస్తుందేమో అని ఒకళ్ళకి చెప్పి నేను మళ్ళీ రావచ్చు తెలుసు వస్తానని ఎగ్గొట్టచ్చు అనుకున్నాడు కదా. కానీ ఎగ్గొట్టనివ్వలేదు. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసుకున్నారు రామకృష్ణ పరమహంస అండ్ సిద్ధి సాయి. రామకృష్ణ పరమహంస ఎవరెవరికి ఏ ప్రామిసులు చేయాల్సి వచ్చిందో, ఫిజికల్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అవంతా కూడా ఈయన తన నెత్తిని తీసుకున్నాడు. తీసుకోవటం అంటే అది వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు, అదేముంది వాడు చేయవలసిన ఆపరేషన్ వీళ్ళు చేస్తారు. రామకృష్ణ పరమహంస ఇస్ టూ సెన్సిటివ్ అనమాట, శుద్ధి సాయి టూ థిక్ స్కిన్ అనమాట. దత్తావతారాలన్నింటిలో కూడా థిక్ స్కిన్ అవ్వడం అంటే శుద్ధి సాయి. మిగతా వాళ్ళందరూ కాస్త సున్నితం మనస్తత్వం గలవాళ్ళు. అప్పుడు ఆయన మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా ఒక 14+10 24 ఇయర్స్ ఎంత ఉన్నాడు అంచేత ఇంటర్ రిలేషన్షిప్స్ ఎందుకు ఉన్నాయి అది తెలియాలి మనకి. అది మన మిషన్, ఆ ఇంటర్ రిలేషన్షిప్స్ తెలియాలి తప్ప వీడు వేరు వాడు వేరు ఏం కాదు. ఈచ్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ టు అదర్స్. దమ్మాకులు పడతాయి అవన్నీ, ప్లస్ ఇది విరిగిపోవచ్చు కూడా. అంత గట్టిగా ఏం కట్టడం లే మనుషులు. ఇంచేత దేవతాశక్తులు దేవతాశక్తుల్ని మనిషి శరీరంలో ద్వారా ఎలా తెప్పించుకోవాలి. ఇంకాస్త పైకి ఎక్కితే ఒకవైపు థియోసాఫికల్ సొసైటీ వస్తుంది, ఇంకోవైపు మీరు వస్తారు, అరవిందో సొసైటీ వస్తుంది. ఇది ఇందులోంచి బయటకు వచ్చినాయి, రామకృష్ణ మిషన్ అండ్ దత్త పరివార్ నుంచి బయటకు వచ్చినాయి. రామకృష్ణ మిషన్ ఏంటి, దేవతాశక్తుల గురించి చెప్తుంది కదా. మరి దేవతాశక్తులు ఏం చేస్తాయి, ప్రపంచాన్ని శాసిస్తాయి. అంతేత ప్రపంచం యొక్క భూత భవిష్య వర్తమానాలు ఒక ఫ్యూ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ వరకు, పాస్ట్ అండ్ ఫ్యూచర్ థియోసాఫికల్ సొసైటీ చెప్తుంది. మరి అరవింద ఏం చెప్తాడు, ఫ్యూచర్ రోల్ ఆఫ్ ఇండియా, భారతీయులమైనటువంటి మనము forgotten our role. India has no contribution since 2000 years. Indian contribution to society, to science, to anything is big zero now. But it has to contribute a lot. కానీ ఏం కాంట్రిబ్యూట్ చేయాలో తెలియాలి. ఇష్టం వచ్చినట్టు కాంట్రిబ్యూట్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే నువ్వెంత, ఇది రైటు ఇది రైటు అని చెప్పడానికి. దేవతాశక్తులు ఏం శాసిస్తున్నాయి అదే అరవింద చెప్పాడు. ఇంచేత వరల్డ్స్ యొక్క ఫ్యూచర్లో ఇండియా యొక్క ఫ్యూచర్ ఏంటి, థియోసాఫికల్ సొసైటీ విల్ హ్యావ్ ఎ బేసిస్, ఎ బ్రాడ్ స్వీప్ అనమాట. అరవిందో క్రిస్టలైజ్డ్ ఇండియాస్ రోల్. కానీ ఇవంతా రావాలి అంటే యూ షుడ్ నో హౌ టు బ్రీత్ లారీ మాషయా. బ్రీత్ కి థాట్ కి తేడా తెలియదు మనుషులకి ఈ కాలంలో. దే థింక్ దే ఆర్ డిఫరెంట్. యువర్ థాట్స్ చేంజ్ యువర్ బ్రీదింగ్ చేంజెస్ అన్నది సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ తో చూసుకోవచ్చు. ఏదైనా ఒక ఎజిటేటివ్ థాట్ వచ్చిందనుకో యూ కెనాట్ బ్రీత్ ప్రాపర్లీ, అంతే కదా. నిన్ను చికాకు పెట్టే ఆలోచన వచ్చితే శాంతంగా బ్రీత్ చేయలేవు. నువ్వు శాంతంగా బ్రీత్ చేస్తున్నావు అంటే ఆ థాట్ నీ నెత్తి మీద ఎక్కలేదు అనమాట. ఇంకా బ్రీదింగ్ అండ్ థాట్ ఆర్ రివర్సిబుల్. యూ చేంజ్ యువర్ థాట్స్ యువర్ బ్రీదింగ్ చేంజెస్, యూ చేంజ్ యువర్ బ్రీత్ యువర్ థాట్ చేంజెస్. కానీ అది వెరీ ఎలిమెంటరీ ఫండమెంటల్, దానివల్ల ఏమవ్వదు. ఏబీసీడీలు నేర్చుకుంటే ఏం లాభం, గ్రామర్ నేర్చుకుంటే ఏం లాభం. యూ షుడ్ నో ద సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ లారి మాషియా క్రియాయోగా చెప్తుంది. అప్పుడు నువ్వు పాస్ట్కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, ప్రజెంట్లోనూ ఉండొచ్చు. ఇంచేతే ఈ ఐదుగురు గురువులు ఉండి నువ్వు వేరువేరుగా చూస్తే ఏం లాభం లే. ఈచ్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ రూల్, అన్నీ తెలుసుకోవాలి. కానీ మరి అన్నీ కలిపి చదువుదావా, టైం లేదు. ఇంచేత నేను కోరుకునేది ఏంటంటే మీరు ఒకళ్ళ మీద ఎక్స్పర్ట్ అయిపోండి ముందు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందులో ఉన్నాయా లేదా, ఉంటే ఏంటి, ఇండియా యొక్క రోల్ ఏంటి, అది తెలుసుకోకుండా నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, అలాంటి పూజలు అది నాకు అనవసరం. మిషన్ ఆర్కే హ్యాజ్ నథింగ్ టు డూ విత్ గాడ్ ఆర్ స్పిరిచువాలిటీ. టు హెల్ప్ విత్ స్పిరిచువాలిటీ, దద్దమ్మల్ని తయారు చేసింది స్పిరిచువాలిటీ. ఈ పూజలు చేసే వాళ్ళందరూ కూడా నపుంసకులు అని నా ఉద్దేశం. ఏమి జాత కాకపోతే పూజలు చేస్తూ కూర్చుంటారు. అంతవరకు నయమే. మా అమ్మ నాకు చెప్పేదంట కదా, వంటింటికి రావుతున్నాయన నువ్వేమి హెల్ప్ చేయొద్దు, నువ్వు దూరంగా ఉంటేనే మంచిదని. అంతేత నాకేమనిపిస్తుందంటే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా ఆ గురువులు వాళ్ళ ప్రణాళికకి అడ్డు తగిలే వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చొని మీరు ముక్కు పూసు జపాలు చేసుకోండి చాలు, మీరు అనవసరంగా ప్రపంచంలోకి వచ్చి మా ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకండి అని అంటున్నారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఎందుకంటే వీ జస్ట్ కాంట్ హెల్ప్ దేమ్, ఏమి హెల్ప్ చేయలేము. మనకి సవ్యమైనటువంటి అవగాహన లేనిదే వాళ్ళకే హెల్ప్ చేస్తాం. మరి సవ్యమైనటువంటి అవగాహన రావాలి అంటే ఎడ్గర్ కేసీ గారి దగ్గరికి వెళ్ళాలి, అంతేనా. అంచేత మనం ఎడ్గర్ కేసీ వర్క్షాప్ పెట్టుకున్నాం, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, నిద్రపోనివ్వకూడదు. మీరు మళ్ళా మీరు పెట్టుకున్నారంటే మళ్ళీ మా అమ్మకి నేను హెల్ప్ చేసినట్టే అవుతుంది. నేను హెల్ప్ చేశా బై నాట్ హెల్పింగ్. వంటింట్లోకి వెళ్తే నువ్వు అడ్డు తగులుతావరా నాయన, నువ్వు కూర్చొని ముక్కు మూసుకుని జపం చేసుకో, సాధనలు చేసుకో అనే మాట గురువు నుంచి వస్తుంది అనిపిస్తుంది. నుంచంటే ఏమీ చేయటం లే, ఎవ్వరూ ఏమీ చేయటం లే. ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి ఆలోచన ఏమీ రావటం లే, వాడికి ఉపయోగపడే ఆలోచన కూడా రావటం లేదు. వచ్చిన పెద్ద బాధ అది. అది మన మిషన్ ఆర్కేలో మనం చెప్పవలసింది. ఐదుగురు గురు సంస్థానం అయ్యాక దత్త పరివారం గురించి చెప్పాను కదా, ఇవి రెండు కాకుండా ఇంకో రెండు పరివారాలు ఉన్నాయి, సావిత్రి పరివార్ అండ్ భాగవత పరివార్. గురువులకి హెల్ప్ చేయదలుచుకుంటే ఈ మూడు పరివారాలే యాక్టివ్ అవ్వాలి. బేస్డ్ ఆన్ దీస్ ఫైవ్, బయట ఉన్నటువంటి ఇవి ఈ ఐదు. అంటే రామకృష్ణ పరమహంస, దత్త, అరవింద్, బ్లావెట్స్కి, లారి మాష. దీస్ ఆర్ లైక్ ద ఫైవ్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లోను అక్కడ చదివే బీఎస్సీలో చదివే ఫైవ్ సబ్జెక్ట్స్ లాంటివి. కానీ ఫైవ్ సబ్జెక్ట్స్ చదివాక లైఫ్లో ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, ఆ ఉద్యోగం సొసైటీకి ఉపయోగపడుతుంది. నువ్వు చదివిన చదువు సొసైటీకి ఉపయోగపడుతుంది. అలాగే ఐదు ఆర్గనైజేషన్స్లో మనం నేర్చుకున్నటువంటి విద్య సొసైటీకి ఉపయోగపడాలి అంటే మూడు గ్రూపులు యాక్టివేట్ అవ్వాలి. కొత్త పరివారం చెప్పాను కదా, కానీ దానికి కూడా మెంబర్షిప్స్, ముందు మెకానికల్ ఏబిసిడీలతో స్టార్ట్ చేయటమే ఏదైనా, అంతకంటే ఏం చేయను. మంత్లీ దక్షిణలు అవి స్ట్రిక్ట్గా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే రాకు. ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే నువ్వు అంత ఫీజు కట్టు, లేకపోతే మానే. మనం ఎవరిని ఏం బతిమానుకో తెలుసుకోలేదు, అది మాత్రం మీకు చాలా స్పష్టంగా ఉండాలి. కానీ మనకి మన అవగాహన స్పష్టంగా ఉండాలి. అరవింద గ్రూప్ వాళ్ళు భారతదేశపు భవితవ్యతను శాసిస్తారు కనుక న్యాచురల్లీ యూ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా. కానీ ఇండియా ఒకటే కాదుగా, రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని అంతా శాసించాలి. ఆ శాసించటానికి ఒక గాయత్రి పరివారం ఒక పరివారం ఏర్పరిచారు రామకృష్ణ పరమహంస. తప్పు చూపిస్తానా, క్రెడిట్ చెప్పానా? రామకృష్ణ పరమహంస యాజ్ శివరాజ్ శర్మ, అది గంగలో దిగింది. సొసైటీకి ఉపయోగపడే ఒక పని జరగటం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని గాయత్రి చేస్తే, నువ్వు యజ్ఞాలు చేస్తే సొసైటీకి ఉన్నావు. సేమ్, ఒకే గొడవ, అంత ఒకే మూసలో దిగిపోయారు అందరు. ఒకే తాను బట్టలు భారతదేశంలో. వాడికి ఉపయోగపడకూడదు, ప్రపంచానికి ఉపయోగపడదు. పూర్వకాలం సన్యాసులు అలా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉండేవాళ్ళు అంటే పూర్వకాలంలో మెంటల్ మెచ్యూరిటీ లేదు. చాలామంది రాజ్యాధినేతలకే రాయటం చదవటం లేదు, అక్బర్కి రాదు, శివాజీకి రాదు, చదవటం రాదు, రాయటం రాదు. అలాంటి వాళ్ళకి తర్కం అది ఏం చెప్తాం మనం? అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ తర్కం అది చెప్పి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్స్ట్రాడినరీగా అయిపోయే వాళ్ళని సొసైటీ నుంచి బహిష్కరించారనమాట సన్యాసులుగా. మీరు మాకంటే చాలా తెలియని వాళ్ళు, మీరు చెప్పేది మాకు అర్థం కాదు, కానీ మీరు చాలా గొప్పవాళ్ళు కనుక మీ తిండికి సంగతి మేము చూసుకుంటాం, మీరు మా జోలికి రాకండి, అసలు మా ఊళ్ళోకి రాకండి. మీరు వచ్చిన ఎన్ని రోజులు ఉండాలి? పవర్ ఇంటెలెక్చువల్ మ్యాన్ ని మీరు ఒక అడవి జాతి తెగలో పడేసి చూడండి, వాడికైతే ఏమవుతుంది? మనలాంటి ఇంటెలెక్చువల్ మ్యాన్ కాదు, అక్షంజ్ఞానం ఉన్నవాడు అక్కడ బాగానే ఉంటాడు. కానీ నిజంగా మనస్సు డెవలప్ అయ్యి పద్ధతిగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తి ఎవడైనా కనుక ఆటవిక జాతిలో వెళ్ళిపోతే వాడు జీవించలేడు అక్కడ, సొసైటీ డెవలప్ అవ్వలేదు కదా అక్కడ. అంచేత సన్యాసులు ఊరు బయట ఉండేవారు. దే రికగ్నైజ్డ్ దేర్ గ్రేట్నెస్. అంచేత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళు వచ్చినా రాజులు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవారు, వాళ్ళ ఇంటలెక్చువల్ మెచ్యూరిటీతో సలహా ఇచ్చేవాళ్ళు, నోరు మూసుకొని పాటించేవారు. దశరథుడు లాంటి వాడే నా కొడుకును పంపించను అన్నాడు. హీజ్ అన్ ఎంపరర్. కానీ ఆ గురువుకి అంత దమ్ముండేది అప్పుడు. ఇప్పుడైతే నువ్వేం చెప్తావు రైట్, వాడు గంగలో దిగిపోతున్నా ఆవిడకేం పర్వాలే, మినిస్టరు ఆవిడేదో చెప్తే వాడికి అనుగుణ్యంగా చెప్పడానికే ప్రయత్నిస్తారు తప్ప ఇంటెలెక్చువల్స్ అది తప్పు అలా ఉండకూడదు చెప్పే దమ్ము లేదుగా. కానీ అప్పుడు దమ్ము ఉండేది. వశిష్ఠుడే అన్నాడు నోరు మూసుకొని పంపించని పిల్లవాడిని, పంపించాడు వాడు నోరు మూసుకుని. ఆ సన్యాసుల యొక్క కాన్సెప్ట్ అలా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అక్కర్లే. ఇప్పుడు యూ కెన్ బి ఇన్ ది సొసైటీ, కానీ ఇన్ ద సొసైటీ ఉండి నీ ఇంటెలెక్చువల్ హెల్ప్ ఏమిస్తున్నావు నువ్వు సొసైటీకి? ఇంతమంది మనం టీచర్స్ ఉన్నాం కదా, వాట్ హెల్ప్ యూ ఆర్ గివింగ్ టు ద సొసైటీ? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో చెప్పలేని నిర్వీర్యులం కదా మనం. అసలు ఎవడు నోరెత్తాడే? నేను అందుకే డైరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను. చదువు రానివాడు టీచర్స్ మీద అధికారం పెట్టకూడదు, గవర్నమెంట్కి ఆ బుద్ధి ఉండాలి. ఒక కలెక్టర్ దొడ్డమ్మ ఒకడు స్పష్టంగా చెప్పాను నేను అమలాపురంలో 10th క్లాస్ హెడ్ మాస్టర్కి ఫిబ్రవరిలో మీటింగ్ పిలిచాడు. పిలిచి 90% రిజల్ట్స్ రావాలంటాడు. వాట్ నాన్ సెన్స్! ఎందుకు వస్తుంది 90% రిజల్ట్? నన్ను అడిగాడు అప్పుడు సలహా ఏం చెప్పాలని. యూ గ్యారంటీ 100% రిజల్ట్ అన్నా. ఖచ్చితంగా వాడు అడుగుతాడు, నువ్వు అడుగుతాడు చెప్పు, మార్కులు మేమేగా వేసామని పాస్ చేస్తాము, అసలు పరీక్షలు ఎందుకని చెప్పు. చెప్పలేము మనం, మరి జరిగేది అంతేగా కామన్ సెన్స్గా. మరి అది ఎందుకు మనం కలెక్టర్కి చెప్పలేకపోయాం? ఫూలిష్నెస్ కదా అది. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను, అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ టీచర్స్ మర్చిపోయారు. కానీ టీచర్స్ మర్చిపోసే హక్కు ఉంది. మీకు బూస్ట్ ఇచ్చేటటువంటి ఒక నవల ఉంది, చదవండి ఆ నవల. ఇంటెలెక్చువల్స్ గో ఆన్ స్ట్రైక్, ద సొసైటీ డజంట్ నీడ్ ఇంటెలెక్చువల్స్. మాఫియా డాన్స్ రూల్ చేస్తున్నప్పుడు, పొలిటీషియన్స్ రూల్ చేస్తున్నప్పుడు, డోంట్ గివ్ యువర్ బ్రెయిన్స్ టు దెమ్. మీరు తెలివైన వాళ్ళు, వాళ్ళని గంగలో దిగేటట్టు మీరు ప్లాన్ వేయగలరు, వేయండి అని ఒక నవల అది. అట్ లాస్ షగ్డ్ నవల పేరు, చదవండి అందరూ. అద్భుతమైనటువంటి నవల అది. అట్ లాస్ షగ్డ్, అట్ లాస్ అని పేరు ఎప్పుడైనా విన్నారు మీరు? అట్ లాస్ ఎప్పుడైనా చూసా? ఏంటి అట్ లాస్ అంటే? కదా. కానీ యాక్చువల్గా అట్లాస్ అనేవాడు ఒక రాక్షసుడు గ్రీక్ మైథాలజీలో, మన భీముళ్ళు అంటాడు. వాడు భుజాల మీద ఈ భూమి ఉంది అని కథ, అట్లాస్ అనే రాక్షసుడి మీద. ఇంచక్కడ భూమి మీద ఉన్న ఫిగర్స్ అన్ని అట్లాస్. అది అట్లాస్ సైకిల్. షగ్డ్ అంటే ఏంటో తెలుసా? వదిలేయటం. అంటే అట్లాస్ అనేటటువంటి వాడు భూమిని వదిలేస్తే ఏమవుతుంది? ఈ ఇంటలెక్చువల్స్ బతికిస్తున్నారు భూమిని. కానీ నువ్వు వదిలేయక్కర్లే. నేను చెప్పేది ఏంటంటే, ఆవిడ ఇంకో ఎక్స్ట్రీమ్ పోయింది. కానీ చాలా మంచి నవల్ అది. చదివితే మన మీద మనకే గర్వం ఇస్తున్నాం. అడుగు మనం ఇంత గొప్ప అని మనం మర్చిపోతూ ఉంటాం. ఒకసారి మన గొప్ప టీచర్స్ ప్రొఫెషన్ ఉన్న గొప్పతనం మనకి తెలియదు. యూ కెన్ మౌల్డ్ ఎనీ థాట్ మనం చెప్పం అంతే. చెప్తే మౌల్డ్ అయిపోతారు. పేరెంట్స్ తప్పితే ఇందులో తమాషా. మాకు జేబీ శాస్త్రి అని మా కొలీగ్ ఒకతను ఉండేవాడు కాలేజీలో. వాళ్ళ అమ్మాయి గాయత్రి అని 5వ క్లాస్ చదువుతుంది. ఒకసారి నేను పుస్తకం తీసి ఆ టీచర్ కరెక్షన్ చేసింది, ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి తప్పు అన్న. మా మిస్ చెప్పిందండి, నేను ఊరుకోవచ్చుగా, తప్పమ్మా అన్న. కాదు, మా మిస్ చెప్పింది అని. అప్పుడు జేబీ శాస్త్రి, అనవసరంగా నువ్వు బుర్ర వేడి చేసుకోకు, నేను చెప్పాను వినలేదు. ఆవిడ మిస్ చెప్తేనే కరెక్టే. మరి ఆ పవర్ని ఏం యూస్ చేస్తున్నాం మనం? ఇప్పుడు యూస్ చేయబోతున్నాం మనం. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అంతేత ఐన్ ర్యాండ్, AYNRAND. చిన్న సైజ్ 10 పాయింట్ లెటర్స్, 8 పాయింట్ లెటర్స్లోనూ 500 పేజీల పుస్తకం అది. కానీ చదవటం మొదలెడితే యూ కాన్ స్టాప్ ఇట్. మొదట బోర్ కొడుతుంది. ఒక క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలిగా. అంతేత 50-60 పేజీలు మాత్రం నువ్వు కష్టపడాలి. దాని తర్వాత మాత్రం రాత్రి పగులు చేతులు అది ఉంటుంది అయ్యేంత వరకు. అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇర్రెస్పాన్సిబిలిటీస్, ఈ లాలూ యాదవ్ రైల్వే మినిస్టర్ అయ్యాక అందులో ఆవిడ రైల్ ఇండస్ట్రీ గురించి చెప్తుంది. నాకు ఎంత నవ్వుస్తుందో. హౌ షీ కుడ్ పిక్చరైజ్ ఇట్? ఇర్రెస్పాన్సిబిలిటీస్ అంటే నోబడీ వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అది ఇప్పుడు వచ్చినటువంటి మెయిన్ వీక్నెస్. ఎవడు బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడ్డు? ఎందుకు ఇష్టపడ్డు అంటే సొసైటీ అలా ఏడ్చింది కనుక. అది చేత మన్ని తిట్టుకోక్కర్లే. సొసైటీని అలా కరెక్ట్ చేయాలి. ఎవరిదైనా యాక్సిడెంట్ అయితే వీ డోంట్ రిపోర్ట్. ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఎందుకు తీసుకెళ్ళాం? మన్నెతి మీదకి వస్తుంది. నువ్వు హెల్ప్ చేసి నెత్తిని తెచ్చుకునేటటువంటి సొసైటీ ఎందుకు వచ్చింది? నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. అంతే కదా. అంచేత గాయత్రి పరివారంలో ఎందుకు ఇదంతా వచ్చిందంటే, గాయత్రి పరివారంలో దట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ రావాలి అంటే నాకు ఉద్యోగం వస్తుందా రాదా? వాట్ నాన్ సెన్స్. నువ్వు ఉద్యోగం ఇవ్వాలి. గాయత్రి చేసేవాడు వాడు ఉద్యోగం కోసం అడుక్కోకూడదు. నా హెల్త్ బాగుపడుతుందా? వాట్ నాన్ సెన్స్. నీ హెల్త్ ఆటోమేటిక్గా బాగుపడాలి గాయత్రి చేస్తే. నీ దగ్గరికి వచ్చిన వాడి హెల్త్ నువ్వు కరెక్ట్ చేయాలి. మరి అదంతా జరగటం లేదు గాయత్రి పరివారంలో కూడా. ఇంచేత అంటే ఆ మహావ్యక్తి రామకృష్ణ పరమహంస లాంటి మహావ్యక్తి నెక్స్ట్ భక్తుడు, ఆయన రాసిన సామగ్రి వ్యాసుడు రాసినంతా రాశాడు ఆయన. అదంతా కాకుండా ఆయన 3700 బుక్స్ రాశాడు. నోబడీ రీడ్స్ ఇట్. గాయత్రి మహావిద్యాన్ని ఎవడు చదవడు ఇంకా. అదంతా ఎవడు చదవాలి. అది ఇంచేత సావిత్రి పరివార్. ఇంచేటే గాయత్రి పరివార్ అంటే మన క్లాస్. ఐ డోంట్ వాంట్ ఎనీ క్లాషెస్ విత్ ఎనీబడి. నేను మా గురుదేవుల పుస్తకాలు చదువుకుంటాను, చదివిస్తాను. మీ పేరుతో చదవలేకపోతే నా పేరుతో చదివించుకుంటా. చదివేది మాత్రం గురువు గారి పుస్తకాలు, సావిత్రి పరివార్. కానీ అందులో కండిషన్ ఏంటి? గాయత్రిని సామూహికంగా ఉపయోగించుకోవాలి. అశ్వమేధ యజ్ఞం యొక్క కాన్సెప్టే మాతాజీకి గురుదేవులు. నేను ఇందాక చెప్పానే, ఎర్త్ డెస్టినీని కంట్రోల్ చేసేటటువంటి ఒక మహావ్యక్తి భగీరథ శని మీద ఆవిడ కూర్చుని చాలా విచారంగా కూర్చుని ఉంది. ఆవిడ అసలు ఏం చేయాలో అర్థం అవటండి. అందరూ ఉన్న ఆర్గనైజేషన్స్ ఎందుకు ఎవరికి ఏమి తెలియదు ఏం చేయాలి, వెళ్ళిపోదామని కూర్చుంది ఆవిడ. మాతాజీ లైఫ్ హిస్టరీ చదివారు కదా, అప్పుడు ఆవిడకి ఆ ఫ్లాష్ వస్తుంది అశ్వమేధ యజ్ఞాన్ని. అశ్వమేధ యజ్ఞ కాన్సెప్ట్ దేవ సంస్కృత దిగ్విజయ యాత్ర ఎవడు చదవడు, దాని మీద క్లాసులు పెట్టాలని ఎవడికి తెలియదు. అశ్వమేధ యజ్ఞాలు పెట్టేస్తారు, అశ్వమేధ యజ్ఞాల మీద కాన్సెప్ట్ మనం దాని పుస్తకం రిలీజ్ అవగానే తెలుగులో ప్రింట్ చేసాం, దాని మీద క్లాసెస్ పెట్టుకున్నాం, దాని మీద తన బుక్ రాశాడు ఆ టేప్స్ మీద. అది ఎందుకు నువ్వు చేస్తున్నావో తెలిస్తే నువ్వు బతిమాలకు అక్కర్లే, వాళ్ళు నీ వెంట వచ్చి చెప్తారు. ఆ పుస్తకం నేను చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నేను 150 కోట్లు ఇవ్వగలను మాస్టర్ మీకు, అశ్వమేధ యజ్ఞం పెడతారా అన్నాడు. నా గోల్ అది కాదు, ఇక్కడే హైదరాబాద్ ఆ గోల్ కావాలనుకుంటే ఇప్పటికి అయిపోయింది, 150 కోట్లు వచ్చేసి ఉండేవాడిని నేను. అది కాదుగా, దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. కానీ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ సావిత్రి పరివారు అంటే ఏంటి? కుండలిని జాగరణ, గాయత్రి మంత్రంతో కుండలిని జాగరణ చేయగలిగేటువంటి దానికి దానికి ఓడరేవులో హెడ్ క్వార్టర్స్ పెట్టాను నేను. సముద్ర పొడ్డున ఎక్కడ పడితే అక్కడ కుండలిని జాగరణ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావు. ఆటమ్ బాంబ్ తయారు చేయాలి అంటే నెవాదా డెజర్టే, వెయ్యాలి అంటే అక్కడైనా వేసేయచ్చు. అంచేత మేము ఎక్కడ పడితే అక్కడ కుండలిని సాధన చేస్తాము కుదరదు. ప్రాక్టీస్ చేసుకోవచ్చు, థియరీ చదువుకోవచ్చు, కానీ దాన్ని రియల్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీరు అక్కడికి రావాల్సిందే. దానికి మొత్తం రెడీ అయిపోయింది, ఇంక ఇవాళ రేపట్లో అడ్వర్టైజ్మెంట్ దానికి మాత్రం ఇచ్చేస్తాను. దత్త పరివారికి కాస్త ఇరందర్ గారు మీరు చూసుకోవాలి కాస్త, కానీ తొందర పడకండి, ఐఎమ్ నాట్ ఇన్ హరి. కానీ అడ్వర్టైజ్ ఇచ్చేసి దత్త పరివారికి అక్కడ కాస్త మన మేనేజింగ్ బోర్డు ఒకటి ఉండాలి, వచ్చేవాడిని రిజిస్ట్రేషన్ చేసుకోవటం. అది వాళ్ళకి తగిన ఫుడ్ కావాలి, ఇష్టం వచ్చినట్టు తింటానికి లేదు దత్త దాంట్లో. ది షుడ్ బెగ్, ఐదుగురిని అడుక్కుని తినాలి వాళ్ళు. శుద్ధి సాయి లైఫ్ లాంగ్ 5 ఏళ్ళలో అడుక్కునేవాడు, 5 ఏళ్ళు. కాన్సెప్ట్స్ నువ్వు నేను ఎలా మారుస్తాం అనిచేత మనం అక్కడ అరేంజ్ చేసి ఓ చిన్న మాట ఏం మార్చదలుచుకున్నాను అంటే, ఓ 5 ఫ్యామిలీస్ని వేటపాలెంలో చీరాల్లో ఉన్న వాళ్ళని ఇలా మా సాధకులు వస్తున్నారు, మీరు అక్కడికి వచ్చి భిక్ష వేయండి. అది సాయి ఒప్పుకున్నాడు, సాయి ఒప్పుకున్న అమెండ్మెంట్ అది. తను ముందు అడుక్కునేవాడు, కానీ లక్ష్మి అనే ఆవిడ తీసుకొచ్చి పెడితే తినేవాడు. ఎక్కడ మన సొంతపురం పెట్టకూడదు రూల్స్, ఆయన పెట్టిన రూల్సే. అంతేత అలా మనం ఏవైనా దాన్ని మోడిఫై చేయగలమో ఆలోచించండి. అంతా రెడీగానే ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్ భోజనాలయం రెడీగానే ఉంది, అక్కడ దత్తుడు విగ్రహాలు ఆరుతులు జరుగుతూనే ఉన్నాయి, లెక్చర్ రూము రెడీగానే ఉంది, ఉండటానికి రూమ్స్ రెడీగా ఉన్నాయి. కానీ ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి, అక్కడ వచ్చేవాళ్ళు అడుగు తినాల. దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ బిగ్గింగ్, అది అది చాలా ఇంపార్టెంట్. చేత వాళ్ళు భోజనాలయంలో డైనింగ్ టేబుల్లో తింటా ఉంటే కుదరదు, వాళ్ళు అక్కడ వరకు వచ్చాక లెట్ దెమ్ బెగ్, నేను లెట్ దెమ్ కమ్ అండ్ గివ్, ఆ అరేంజ్మెంట్స్ చేద్దాం. అదొక్కటి కనుక మనం చేసేయగలిగితే వీ కెన్ అడ్వర్టైజ్. కానీ సావిత్రి పరివారికి ప్రతి పౌర్ణమికి కూడా కుండలిని జాగరణ యజ్ఞము సహస్రదీప యజ్ఞంతో జరుగుతుంది, దివ్య కుండీలతో ఎదురు పౌర్ణిమ. దానికి మనందరం వీలైతే వెళ్తాం, వీలున్నవాళ్ళు వెళ్తారు. అంటే ఇట్ ఈజ్ లైక్ ప్లెజర్ ట్రిప్ అనమాట, సముద్ర పుట్టిన. సావిత్రి పరివారికి మాత్రం క్లాస్ ట్రిప్, బోటనికల్ టూరు అది వెళ్ళినట్టు. కొంతమంది జస్ట్ ఫర్ ఫన్ వెళ్తారు, కొంతమందికి అది పెద్ద ఎడ్యుకేషనల్ టూరు. చెప్పు సావిత్రి పరివారంలో ప్రతి ఊళ్ళోనూ కూడా 24 లక్షల గాయత్రి మంత్ర జపం అయ్యేటట్టు మనం చూసుకోవాలి. యజ్ఞ విధానమే మారుతుంది, మంత్రం ఏం మారదు, అదే గాయత్రి మంత్రం. యజ్ఞ విధానం మారుతుంది అంతే కుండలిని జాగరణకి. అదే ఒక కాన్సెప్ట్, గాయత్రి మంత్రం చాలా అవసరం మనకి. ఎందుకు గాయత్రి మంత్రం చాలా అవసరం అంటే, గురువు గారు గాయత్రి గురించి రాసిన పుస్తకాలన్నీ మనం చదివించాలి, చదవాలి. గురువు గారి వాంగ్మయం 70 వాల్యూమ్స్ ఉన్నాయి. మరి దాన్ని ఏం చేస్తాం ఎలా చేస్తామో మరి నాకేం తెలియటం లేదు. అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు, పర్వాలేదు, బాగానే చేశారు సుబ్బారావు గారు వాళ్ళు. మరి అక్కడ క్లాసెస్ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి? మిషన్ ఆర్కే మెంబర్స్ కనుక మీరు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, ట్రెజరర్స్ అండ్ మెంబర్స్, ఎనీబడీ కెన్ బికమ్ ఏ మెంబర్. కానీ వాళ్ళు యాక్టివ్గా ఇందులో పాల్గొంటాం మేము, ఈ ప్రణాళికాబద్ధంగా జీవిస్తాం అనేవాళ్లే కావాలి తప్ప సలహా ఇచ్చేవాళ్ళు అక్కర్లే నాకు. ఇచ్చంటే సలహాలు రెడీగా ఉన్నాయి గురువు గారివి, వాళ్ళవి వాళ్ళది క్రియాన్వితం చేయటానికి. ఇప్పుడు సిద్ధిసాయి అలా చెప్పాడు అడుగు తినాలి అంటే అలా చేయకూడదండి అంటే నేనేం చేస్తాను? వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నా లేదా అదొకటే ఆలోచించుకోవాలి. మనం డిస్కషన్లో పుస్తకాలు చదివితే మనకే అర్థమవుతాయి. సావిత్రి పరివారం ఏమే క్లియర్? 24 లక్షల గాయత్రి మంత్రము ప్రతి ఊళ్ళో జరగాలి. ఇంచేత ఇట్ విల్ చేంజ్ ది అట్మాస్ఫియర్. ఆ మంత్రశక్తి విషాక్తమైపోయినటువంటి మనస్సులు ఎంత చెప్పినా లొంగవు. కానీ ఆ గాయత్రి మంత్ర తరంగాలు అలాగే డెవలప్ అవుతూ ఉంటే ఈ యాంగిల్లో వచ్చిన పెద్ద కూడా ఏంటి అంటే, ఎంత డబ్బు ఉన్నవాడైనా నేను ఈ పర్పస్కి డబ్బు ఇస్తున్నాను అని చెక్ మీద సంతకం పెడితే తప్ప ఆ డబ్బు మనం ఉపయోగించుకోలేము. అలా గాయత్రి మంత్రం చాలా మంది చేస్తున్నారు, కానీ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు వాళ్ళు చేస్తున్నారో, ఏ పర్పస్కి చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అవి ఎందుకు ఉపయోగపడవు మనకి, మనకి ఉపయోగపడవు. వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనే అనుకోను. ఎందుకు ఉపయోగపడుతుందంటే, బ్యాంకులో డబ్బు వేసేసాక నువ్వు బ్యాంకుకి వెళ్ళి చిక్కు తీసుకోవాలి డబ్బు, అది వీళ్ళకి రాదుగా. జపంతో చేసేస్తున్నారు కానీ ఎలా ఉపయోగించుకోవాలో రాదుగా. ఇంకొక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, కానీ సావిత్రి పరివారం వాళ్ళకి ఈ ప్రాసెస్ మనం చాలా స్పష్టంగా ఎలా కూర్చోవాలో చెప్పాం. వాళ్ళకి రాగి నాణాలు ఇస్తున్నాం మనం. ఆ రాగి నాణాల మీద ఒక విశేషమైనటువంటి సింబల్ ఉంది. 4 సమూహాలు పెట్టుకున్నాం కదా, గాయత్రి సమూహము, వేదమాత. ఇంచేత అక్కడ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అవి ఎలాగ వాళ్ళు ప్రాక్టికల్ స్పిరిచువలిజం, అది సావిత్రి పరివారం. దత్త పరివారం సావిత్రి పరివారం. కానీ ఇవాళ ఎవరి పుట్టినరోజు అయితే మనం జరుపుకుంటున్నామో ఆయన మహానుభావుడు పరివారం తయారు చేసేది భాగవత పరివారం, జగద్గురు పరివారం. కానీ తమాషా ఏంటంటే, శ్రీరామ శర్మ ఆచార్య అనే మహనీయుడు బర్త్ భాగవత పరివారంలో అయింది. హిస్ ఫాదర్ ఎన్ని 100ల సార్లు భాగవతం చెప్పాడు, కానీ ఆ గాయత్రి పరివారం వాళ్ళకి భాగవతం గురించి ఏమీ తెలియదు. గురువు గారు భాగవతాన్ని భాగవత మహాపారాయణ కింద మార్చాడు. వారం రోజుల్లో మనం పుచ్చేలేము, 4 రోజుల్లోనే. అది కూడా చాలా మంది తెలియదు. వాళ్ళే రాసుకున్నారు పుస్తకం, వాళ్ళు రాసిన పుస్తకాల్లో చదివింది నేను, నా సొంతదేం లే. చదవరు అంతే పుస్తకాలు పొప్పుకారు. అదృష్టం ఏంటంటే, పుస్తకాలు చదవటానికి మా పర్మిషన్ కావాలని ఇంకా అవడం అంటలే. ప్రస్తుతం అంతవరకు అదృష్టం బాగుంది, లేకపోతే మనకి చాలా కష్టాలు వచ్చేవాడేవి కదా. భాగవతం గురించి ఇంకోటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ భాగవత పరివారంతో పాటు భాగవతానికి ధీటుగా ఇంకో పుస్తకం ఉంది, దుర్గా సప్తశతి. అది చదివిన పరివారంలో మాతాజీ పుట్టింది. తమాషాది. కానీ ఈ 2 పుస్తకాలు వాళ్ళ బుడకే అక్కటలే హరిద్వార్ వాళ్ళకి. అంటే ఆ సంస్థకి కారణభూతమైనటువంటి ఏ శక్తులు అయితే ఉన్నాయో అది వాళ్ళకి పట్టడం లేదు. సరే మరి మనకి పట్టి ఏం చేస్తున్నాం? ఇది చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే భాగవత పరివార్ స్టార్ట్ చేస్తున్నాం మనం. కృష్ణం మందే జగద్గురు, అది ఏ రోజు పడితే ఆ రోజు మనం చేయకూడదు. సంవత్సరానికి ఒకసారి అది చేయగలం మనం, అది ఈరోజు. ఇంకా భాగవత పరివార్ లాంచింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. కానీ భాగవత పరివార్ లాంచ్ చేస్తాంలో గాయత్రి పరివార్ యొక్క బ్రహ్మ చెప్పలేదు. ఇంకా దుర్గా సప్తశతి పారాయణ ఒకటి, భాగవత పారాయణ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీదేవి యొక్క జీవితంలో వాళ్ళు పొందిన సిద్ధులకి బ్యాక్గ్రౌండ్ ఇది. చూడండి, భాగవత పరివారంలో చాలా ముఖ్యమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే కరిష్యే వచనంతో. అంటే నీ యొక్క ఇంట్రెస్ట్ కానీ నీ యొక్క ఆలోచన విధానాలు కానీ నువ్వు మంట మానేయాలి. మరి ఎవరి ఆలోచన విధానాలు? శ్రీకృష్ణుడి యొక్క ఆలోచన విధానాలు కాదు. శ్రీకృష్ణుడి యొక్క ఆలోచన విధానం అప్పుడు పనికొచ్చింది, మహాభారత కాలంలో పనికొచ్చింది. బాణాలవి ఉన్నప్పుడు, ఓ మాటకి విలువ ఉన్నప్పుడు, ఫలానా శిఖండి వస్తే నేను బాణాలు వేయను అన్నవాడు, వాడు చచ్చిపోతానన్నా మళ్ళీ బాణం వేయలే, ఇప్పుడా నేను మాట ఎప్పుడు ఇచ్చానంటాడు. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేస్తే మనకి చాలా కష్టాలు వస్తాయి, కానీ శ్రీకృష్ణుడు ఇప్పుడు వస్తే తను మారిపోయి ఉండేవాడు, అది వేరే విషయం. అంచేత శ్రీకృష్ణుడు యొక్క కాన్సెప్ట్ అర్థం అవటానికి భాగవతంలో 11వ స్కందం అవుతుంది. దాంట్లో 31 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదవాలి, అది ఫస్ట్ కండిషన్. ఎవరు చదువుతారు? మీరు కాదు, మీరు మోటివేట్ చేస్తారంతే. మీకు తెలియాలి ఇదంతా, మిషన్ ఆర్కే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కనుక ఇది మేము అనుకుంటున్నాం, మీరు ఈ మెంబర్ అవ్వాలంటే ఇది చెయ్యాలి. ఏ అధ్యాయంలోనూ కూడా 20, 30, 40 కంటే ఎక్కువ లేవు. ఒక్క దాంట్లో 48 ఉన్నట్టున్నాయి. 48 శ్లోకాలు చదవడానికి సాధారణంగా 5-10 మినిట్స్ పడుతుంది. అంతేత రోజుకి 10 మినిట్స్ కంటే ఎక్కువ వాడు ఇవ్వాల్సిన అవసరం రాదు. లేకపోతే 15 మినిట్స్ భాగవతం యొక్క ఏకాదశ స్కందం చదువుతాడు. తమాషా ఏంటి అంటే ఆ భాగవత యొక్క ఏకాదశ స్కందంలో దత్తావతారం వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు దత్తావతారం గురించి, దత్తుడు యొక్క 24 గురువుల గురించి చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్, అంటే ఫుల్ సర్కిల్ అన్నమాట. చేత ఒకరు చాలామంది అడిగారు, మీ దత్త చరిత్ర అది మాకు ఎందుకండి అని. మీ శ్రీకృష్ణుడు ఇస్కాన్ వాళ్ళు అడిగారు, మీ శ్రీకృష్ణుడే చెప్పాడయ్యా, ఎక్కడ చెప్పాడండి, మీరు ఎప్పుడైనా భాగవతం తీస్తే కదయ్యా, నేను తీసి చూపించా. ఆహా, అయితే దత్తావతారం కూడా కృష్ణుడు కాదయ్యా, కృష్ణుడు గురువు ఆయన. అమ్మ, మా కృష్ణుడు గురువు అవుతే ఈయన గొప్పవాడే అన్నాడు. బతికించి ఒప్పుకున్నాడు, కనీసం ఒప్పుకున్నాడు. మాయాపురిలో కలకడా దగ్గర చైతన్య మహాప్రభు పుట్టిన చోటకి వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ జరిగింది. చేత 11వ ఏకాదశ స్కందము రోజుకి 1 అధ్యాయం, 31 రోజులు మంత్ ఉంటే గొడవ లేదు, మరి 30 రోజులు మంత్ ఉంటే 2 చాప్టర్లు ఒకసారి చదివేస్తే ఎప్పుడో సరిపోతుంది. ఇది ఫస్ట్. రెండోది ఏంటి అంటే భగవద్గీత. ఈ భగవద్గీత పాక్షిక పారాయణ విధానం ఒకటి మనం డెవలప్ చేసుకున్నాం. ఆ విధానం అంటే ఏంటి? పాద్యమి నుంచి మొదలెట్టి అమావాస్యకి 18 అధ్యాయాలు అయిపోవాలి, మళ్ళీ పాద్యమి నుంచి పూర్ణమికి మళ్ళీ 18 అధ్యాయాలు అయిపోవాలి. ఇది కాకుండా ఉపనిషత్తులో ఏదో ఒక ఉపనిషత్తుని తీసుకుని వాడు 15 నిమిషాలు ఒక మంత్రాన్ని మెడిటేషన్ చేయాలి, అప్పుడు వాడు భాగవత పరివారం మెంబర్ అవుతాడు. మనం పరివారం అందరికీ కండిషన్ ఏంటంటే 108 సార్లు గాయత్రి చేసుకోవాలన్నది అన్ని గ్రూపులకి, మిషన్ ఆర్కే వాళ్ళకి, ఆర్కే మిషన్ వాళ్ళకి అన్ని మస్ట్ చేస్తున్నారు. మరి గుడ్ గర్ల్ న్యూ చైతన్య చేస్తున్నా, అబ్బు తమి చైతన్య, హర్షిత చైతన్య, పిల్లలక్కర్లేదు. కానీ భాగవత పరివార వాళ్ళు ఒక మంత్రాన్ని నిరంతరం అనుకుంటూ ఉండాలి, శ్రీకృష్ణ శరణం నమః. అది వాడికి అలవాటైపోవాలి. ఏం అంటే పని అది ఏమీ లేదు అంటే శ్రీకృష్ణ శరణం, లేకపోతే ఆలోచన అంటే ఆలోచన ఉండకూడదు. చేసే పని చేయటం, ఆ పనికి కావాల్సింది చదవాలి అనుకుంటే చదువుకోవటం, లేకపోతే